పేద పండితుణ్ణి తండ్రి ఏమని చెప్పేవాడు, నాయన పొద్దుటే లే, గోమతిలో స్నానం చెయ్యి, దధీచి మిశ్రిత కుండానికి వెళ్ళు, అక్కడ ఉపమన్యు మహర్షి ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని పూజించు, నీ జీవితం చరితార్థం అవుతుంది అని రోజు ఒక తండ్రి కొడుకు చెప్పేవాడు. ఈ కొడుకు అంతా విని, నాన్నగారు మీరు వేదాలు చదివారు, మీ తండ్రి గారు వేదాలు చదివారు, ఎంతమంది మన వంశంలో వేదాలు చదివినా మీకు వేదనలు తొలగాయా, మీరేమైనా గొప్పగా సంపాదించగలిగారా? పోని, వేదములు చదవడం వల్ల మన వంశంలో ఎవరైనా చావకుండా బ్రతికారా? వేదాలు చదివితే పెద్ద గొప్పగా లాభమేమున్నది, నాకేమో వేదశర్మ అని పేరు పెట్టి నా ప్రాణం తీస్తున్నారు రోజు. నేను వేదాలు చదవను, నాకు వేదాలంటే ఇష్టం లేదు, శివుడు అంటే ఇష్టం లేదు, హాయిగా ఈ భూలోకంలో ఉన్నవాడు ఉన్నంతకాలం సుఖంగా బతకాలి, తినాలి, తాగాలి, తిరగాలి. చావు ఎలాగో వస్తుంది, వేదం చదివినా చావు వస్తుంది, చదవకపోయినా చావు వస్తుంది. వేదం చదివిన వాళ్ళు ఉన్న 4 రోజులు ఉపవాసాలని, చదువులని, శివ పూజలని శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. అదే వాటిని విడిచిపెట్టేస్తే హాయిగా ఏది కావాలంటే తినచ్చు, కోడి కావాలంటే కోడి తినచ్చు, పకోడీ కావాలంటే పకోడీ తినచ్చు, తాగచ్చు, అప్పుడు నియమనిష్టలు ఉండవు. కాబట్టి దైవభక్తి ఆధ్యాత్మిక మార్గం వేద మార్గంలో నడుచుకునేవాడికి ఏమో వేదన మిగులుతోంది, దాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా తిరిగేవాడికి హాయి మిగులుతోంది. ఎప్పుడో చచ్చాక స్వర్గం ఉందో లేదో అది నాకెందుకు, నేను సుఖంగా ఈ భూలోకంలోనే స్వర్గ సుఖాలు అనుభవిస్తాను. ఇక్కడ ఈ భూలోకంలో నైమిషారణ్యంలో ఎంతోమంది బంగారం లాంటి రంభలు ఉన్నారు, ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి, రకరకాల మద్యాలు ఉన్నాయి, అవి మానేసి మద్యం మాని పద్యం చదవమంటావు ఏమిటయ్యా, జోదం మాని వేదమా చదవమంటావు, ఇవన్నీ నాకు వద్దన్నాడు. తండ్రి ఎంతో చెప్పి చూశాడు, వాడు వినలేదు. చివరికి ఓ రోజుకి తండ్రి కొళ్ళు మండిపోయింది. మూర్ఖుడా, జోదమాడినా వేదం చదివినా చావు తప్పదు కదా అన్నావు, కానీ జోదమాడిన వాడికి చెట్ట చివరి రోజుల్లో దుఃఖం మిగులుతుంది, వేదం చదివిన వాడు శరీరం విడిచిపెట్టాక దివ్యలోకాలకు వెడతాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగితే నీకు రోగాలు వస్తాయి, అదే నియమంతో ఉంటే మాకు యోగాభ్యాసం సిద్ధిస్తుంది. శరీరం విష కషాయాల పొట్టయి, రోగాల పొట్టయ్యి చివరి రోజుల్లో తీసుకుచస్తారు. ఇష్టం వచ్చినట్టు చెరించేవాడికి ఏం ఆరోగ్యం ఉండదు తెలుసా, నియమవంతుడు చస్తాడు, నియమం లేనివాడు చస్తాడు. కానీ నియమం లేనివాడికి ఉన్నవాడికి ఎంత తేడా చూడండి. మీరు మనం ఏదో పాతకాలం దాకా వెళ్ళక్కర్లేదు, ఈ రోజుల్లోనే పొద్దునొచ్చి సాయంకాలం దాకా తాగుబోతైన వాడు లివర్ కొట్టేసి చివరి రోజుల్లో ఆసుపత్రి పాలై దుర్మరణం పాలవుతున్నాడు. అదే కొంచెం నియమంతో ఉంటే మనం చచ్చిపోయినా అంత తీసుకుపోయే చావు రాదు మనకి. పైగా ఈ చావులో ఆనందం ఉందండి, ఈ చావులో హాయి ఉంది. శివశివ అంటూ పోతే ఆ ఆనందం, శివశివ అనకుండా వేదాన్ని విడిచిపెట్టి జోదం వాడుతూ ఆసు ఇస్పెట్రాని చచ్చిపోయేవాడికి ఏముంది, వాడు బతుక్కి చచ్చి, అది దౌర్భాగ్యపు జీవితం. ఆ జీవితం వద్దని చెబితే వినిపించుకోవటం లేదు. ఎప్పటికైనా మారిపో అంటే అసలు నీలాంటి తండ్రి కడుపున పుట్టడం నా దురదృష్టం. ఎందుకంటే ఈ అడవిలో ఉండే ఒక బోయవాడి ఇంట్లో పుట్టిన బాగుండేది, హాయిగా నెత్తి మీద ఏకలు పెట్టుకుని ధనుస్సు పుచ్చుకుని అడవి పందిరి వేటాడుతూ వాటి శుభ్రంగా కాల్చుకుని మద్యం తాగుతూ ఆ మాంసం తినేవాడిని నా కర్మకాలి దేవుడు నీ వంశంలో పుట్టించాడు అన్నట్టువాడు. దాంతో తండ్రికి కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు, నువ్వు ఊసర వెళ్ళిపోయిపో అని చెప్పించాడు. చి, నువ్వు తండ్రివి కాదు, కొడుకుని చెప్పించిన నీలాంటి పాపాత్ముడు సావాలి అని తెగ తిట్టుకుంటూ తండ్రి శాపం వల్ల వాడు ఊసర వెళ్ళి అయిపోయాడు. అక్కడి నుంచి అడవిలో ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, క్రిముల్ని పీక్కుతున్నాడు, చాలా కాలం జీవించాడు. ఒకరోజున అనుకోకుండా ఆ అడవి గుండా కొన్ని ఏనుగులు పెడుతుంటే అందులో ఒక ఏనుగు కాలి కింద పడి ఈ ఊసర వెళ్ళి పచ్చడైపోయింది. తండ్రిని తిట్టడం, శివనింద చెయ్యడం, అన్నిటికీ మించి వేదాలను కూడా నిందించాడు కదా, ఆ మహాపాపం వల్ల వాడు 100 జన్మల పాటు రకరకాల కుక్కలుగాను నక్కలుగాను పుట్టి చిట్ట చివర ఒక చండాలుడి ఇంట్లో కుంటివాడే పుట్టాడు. ఆ కుంటివాడిగా ఉన్నప్పుడు వాడు ఎలా బతకాలో తెలియక 2 కాళ్ళు లేక వాళ్ళ తల్లిదండ్రులు 4 తిరిగే ఒక వీధి దగ్గర ఓ బండరాజు దగ్గర కూర్చోబెట్టి అడుక్కుని బతకరా అన్నారు. ప్రతిరోజు వీడు వికలాంగుడు కదా, చండాలుడి కుటుంబంలో వికలాంగుడిగా పుట్టాడు, అందుకని వీడిని ఎత్తుకొచ్చి 4 రోడ్ల కూడలి దగ్గర ఓ జంక్షన్ దగ్గర ఒక రాతి పక్కన కూర్చోబెట్టి ఓ చెప్పు వాడి దగ్గర పెట్టారు. వచ్చేపోయే వాళ్ళని, బాబు 2 కాళ్ళు లేనివాడిని నన్ను రక్షించండి అని అరు, వాళ్ళు తోచింది వేస్తారు, వాటితో మనం ఇంటికి పోదాం, నువ్వు తెచ్చిన డబ్బుల్లో కొంత ఖర్చు పెట్టి నీకు భోజనం పెడతా ఉన్నారు. వాడు అలాగే యాచనతో బతికాడు. ఇలా ఉండగా ఒకసారి శివరాత్రి పర్వదినం వచ్చింది. జన్మానికి ఒక శివరాత్రి అని పెద్దలు చెప్పారు. జీవితంలో ఒక్కసారైనా శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి, ఆ ఒక్కరోజైనా జాగరణ చెయ్యాలి, కనీసం జీవితంలో ఒక్క శివరాత్రి నాడైనా శివుడి మీద నీ నీళ్లు పోయాలి, అదే చాలు, ఆయన ఎంతో సంతోషిస్తాట. నాయనలారా, శివరాత్రి నాడు అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండండి, అప్పుడు నీ నుదుట మూడవ కన్ను వస్తుంది, నీ శరీరంలో సగభాగం స్త్రీ అవుతుంది అని వేదవ్యాసులు ఒక శ్లోకం చెప్పారు. శివరాత్రి నాడు అర్ధరాత్రి వరకు మెలకుగా ఉంటే, జాగరణ చేస్తే నీకు మూడవ కన్ను వస్తుంది, నుదుట శరీరంలో సగభాగం స్త్రీ చేరుతుంది. అంటే అంతరార్థం ఏంటి, నువ్వు శివుడు అయిపోతావు. ఒక్క శివుడికి మాత్రమే మూడవ కన్ను ఉంటుంది. అంటే శివరాత్రి నాడు జాగరణ చేసేవాడు ముక్కంటి అయిపోతున్నాడు, అర్ధనారీశ్వరుడైన శివుడు అయిపోతున్నాడు. కాబట్టి జీవితంలో ఆ ఒక్కరోజైనా సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి తరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాకి కూడా శివరాత్రి నాడు గంగలో మునుగుతుంది. గంగానదులు మీరు ఈసారి వీలుంటే చూడండి, శివరాత్రి నాడు ఎన్ని కాకులు వస్తాయండి, బుడుంగ నదులు మునిగిపోతాయి. వాటికి కూడా ఏదో జన్మపుణ్యం ఉందన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా కాకుల్లాగా కావు కావు అని అరుస్తున్నా, మళ్ళీ ఆ కాకుల్లాగే జ్ఞానం తెచ్చుకుని గంగలో మునిగి హంసలు అమ్మవాలి. హంసలకి కాకి ఒక తేడా ఉంది తెలుసా, హంస ఎప్పుడు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తుంది కళ్ళు మూసుకుని, కాకులు ఎప్పుడు కావు కావు అని అరుస్తూనే ఉంటాయి. కావు కావు అని, అవి కూడా కావుము అంటే రక్షించమని అర్థం. కావు కావు మంచు కాకమ్మ మొరపెట్టిన అన్ని అరుపులు అరిచినా దాన్ని అంత తొందరగా రక్షించడు. హంస నిశ్శబ్దంగా ధ్యానం చేయగానే ఈశ్వరుడు దాన్ని దగ్గరికి తీసుకుంటాడు. అంటే అంతరార్థం ఏమిటి, నువ్వు ఎన్ని వాగుళ్ళు వాగినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మౌనముగా ఎక్కువగా ధ్యానం చేస్తేనే పరమాత్ముడి దగ్గరికి వెడతావు అని హంస మనకు చెబుతోంది. ఇది హంసలో ఉన్న అంతరార్థం. హంస నిశ్శబ్దాన్ని నేర్పుతోంది. హంస అంటే మేధాదక్షిణామూర్తికి ప్రతీక. మేధాదక్షిణామూర్తి ఏం చేస్తాడు, ఓ మర్రి చెట్టు మూల కూర్చుంటాడు, ఎదురుగుండా శిష్యులు ఉంటారు, వాళ్ళందరికీ సందేహాలు ఉంటాయి, వాళ్ళు ఏమి అడగరు సందేహాలు, ఈయన కూడా సందేహాలు అలా చూపులతో మౌనంగా తీరుస్తాడు. ఒక్క ముక్క మాట్లాడతాటండి దక్షిణామూర్తి, ఆయన ఏం రెండు మైకులు పెట్టుకోడు, ఉపన్యాసం చెప్పడు, శిష్యులు ఏమీ అడగరు, అయినా శిష్యుల యొక్క సందేహాలు తొలగిపోతాయి. కారణం ఏమిటి, ఆయన అపార దివ్యశక్తి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. అహో ఏమి ఆశ్చర్యం, ఒక విశాలమైన మర్రి చెట్టు ఉన్నది, దాని చెట్టు చుట్టూతో చప్టం ఉంది, ఆ మూల కూర్చుని ఉన్నాడు ఒక మహానుభావుడు, ఆయనే మేధాదక్షిణామూర్తి ఈశ్వరుడు. ఆయన గురువుగారు ఎప్పుడు మౌనంగా శిష్యులకే చూస్తాడు, కానీ శిష్యుల యొక్క సందేహాలన్నీ తీరిపోతున్నాయి. అలా చూపులతో మౌనత్వంతో తరింపచేయటం, తాను తరించడమే హంస యొక్క లక్షణం. కానీ ఇక్కడ ఇంకొక అంతరార్థం ఉన్నది. ఇవాళ ఈ జన్మలో ఆయన మౌనంగా ఈ శిష్యుల యొక్క సందేహాలు తీరుస్తున్నాడంటే, దీని వెనకాల యుగయుగాలుగా ఎన్నో పర్యాయాలు ఉపన్యాసం చెప్పాడు ఆయన. అది కూడా తెలియదు చాలామందికి. శివపురాణం ఏముంటుందో తెలుసా, వారి పిచ్చాళ్ళలో రస్మాడు గురుగారు అలా మౌనంగా చూస్తూ సందేహాలు తీర్చారనుకుంటున్నారు. ఇవాళ వీళ్ళకి చూపులతో సందేహాలు తీరుస్తున్న ఈ గురువు కొన్ని యుగాల క్రితం వేల సంవత్సరాలు ఉపన్యాసం చెప్పాడు. నేనే ఉన్నాను, 18 పురాణాలు చాలా కాలం చెప్పాను అనుకుందాం, మీకు తెగ చెప్పేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఇలా మౌనంగా కూర్చుని చూస్తే మీరు ఇదివరకు వినుండడం వల్ల అన్నీ గుర్తుకొచ్చి సందేహాలు తీరతాయి. అసలేమీ వినకపోతే, అసలేమీ చెప్పకపోతే సందేహాలు తీరవు. కాబట్టి అంతరార్థం ఏమిటనమాట, నాయనలారా, మొదట్లో ప్రతిజీవి కాకిలో ఉంటాడు, ఎక్కువ వాగుతాడు. నలుగురు చేరారనుకోండి, ఏ ఉపన్యాసం మొదలయ్యేదాకా ఓరి నాయనో వాళ్ళు మాట్లాడేట ఎవరు మాట్లాడరు, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియక చివరికి కాకా మిగులుతాయి అన్నమాట. కొబ్బరికాయ కొట్టండి అని ఒకళ్ళు, హారతి వండని ఒకళ్ళు, గురువుగారు వచ్చారు లేవండి అని ఒకళ్ళు, ఏదో మీలాంటి మంచివాళ్ళు తప్ప అన్ని చోట్ల ఇలా ఉంటారని నిశ్శబ్దంగా. అసలు ఇంతమంది ఉన్నారంటే కిక్కురు మీరు ఎక్కడన్నా శబ్దం వినపడుతుందా, హంసలు మీరు. కానీ సహజంగా లోకంలో ఎన్నో చోట్ల ఉపన్యాసాలకు వెళ్లే ముందు ఓ లోపల నుంచి కలకలా రావాలి, కిలకిలా రావాలి, కా 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 అని లక్షల కాకులు చేరినట్టు ఉంటాయి. ఇది ప్రారంభావస్థ. అప్పుడు గురువుగారు వచ్చి కూర్చొని ఉపన్యాసం చెప్పాక వినగా 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 కొంతకాలానికి ఒరే నాయన కేవలం వాచాపాండిత్యం వాక్పాండిత్యం కాదు, మౌనంగా ధ్యానం చెయ్యాలి, ఎంత మౌనం ఎక్కువగా వహిస్తే అంత తొందరగా మనం తరిస్తామని చెప్పడం. అందుకే భగవాన్ రమణ మహర్షులు లాంటి వాళ్ళు ఎక్కువ మౌనం వహించడంలో రహస్యం. అది దక్షిణామూర్తి యొక్క లక్షణం. ఒకప్పుడు చెప్పారు ఇప్పుడు మౌనం కావాలి. మనందరం ప్రారంభావస్థలో జీవాత్మలం అందరం కాకులం. ఈ కాకి కొంతకాలానికి ఏమవ్వాలి? హంస అవ్వాలి. ఆ హంస అవ్వడమే సాధన. ఇంతకంటే పద్మపురాణం మనకి సులభంగా చెప్పేటట్టుగా ఇంకెవరు చెప్పరన్నమాట. పద్మపురాణం ఇంత సులభంగా చెప్పింది. అటువంటి మహాహంసస్వరూపం ఈశ్వరుడు అంటే. అందుకే ఆయన అలా చూడగానే మన సందేహాలన్నీ తీరిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతివాడు ఏం చేయాలన్నమాట, శివరాత్రి రాగానే సర్వలోకాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఆ పరమేశ్వరుణ్ణి, ఓహో కాకి కూడా ఈరోజు స్నానం చేసి పూజించి హంసవుతోంది, మనం మాత్రం పూజ ఎందుకు చేయకూడదు, ఈ పూట పూజ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి తరిద్దాం అని ఒకరికొకరు చెప్పుకుంటూ శివరాత్రి పర్వదిన నాడు అందరూ కాశీకి నడిచి వెళ్ళడం మొదలుపెట్టారు. సరిగ్గా ఈ చండాలుడు రెండు కాళ్ళు పోయిన వాడు ఉన్నాడే, వాడు చప్టా కింద కూర్చుని రెండు కాళ్ళు లేవండి, పూర్వజన్మలో ఏ పాపం చేశాను, తిండి లేకల్లాడిపోతున్నాను, నాకు దానం చేస్తే మీరందరూ తరిస్తారు, నాకు దానం చేయకపోతే మీకు కూడా ఇలాగే అయిపోతాయి కాళ్ళు అన్న మొదలెట్టాడు. మళ్ళీ ఇదో బెదిరింపు. దానం చెయ్యండి అన్నం కాదు, కొందరు ముష్టాలు అలా బెదిరిస్తారండోయ్, బాబో ఏదో పాపం చేసి ఎవరికి దానం చేయకుని ఇలా ముష్టాండ్ అయ్యా, నువ్వు దానం చేయకపోతే నెక్స్ట్ ఈ సీట్ నీదే అంటాడు వాడు. దాంతో మీరు హడిలిపోయి వేస్తారు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడి చేత ఆ శాపనార్థాలు తినే కంటే ఏదో ఒకటి పారేసిపోవడం మంచిది. వాడితో తగాదా పడకూడదు, ఎందుకంటే ఒక్కోసారి వాడి బాధలో ఆకలితో వాడు ఏదన్నా అంటే అవి కూడా తగులుతాయి. ఒక్కోసారి మరీ కష్టాల్లో ఉన్న భిక్షుకుల యొక్క శాపాలు కూడా తగులుతాయండోయ్. అందుకని వీలుంటే వేసేయటం, లేకపోతే నాయన నీకు అన్నరా బాబు నన్ను శపించగరాని వెళ్ళిపోవడం. అయినా ఆ మాత్రం ఒక 5-6 రూపాయలు ఇవ్వడం ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. ఇంతకీ వీడు ఏమంటున్నాడు, నేను మహాపాపాత్ముడి, రెండు కాళ్ళు లేక నానాయాత్ర పడుతున్నాను, ఏ పనులు చేయలేకపోతున్నాను, అందుకే ఇక్కడ పడి ఏడుస్తున్నాను, ఏ జన్మ పాపమో నన్ను పోషించండి, ఏదో ఒకటి వెయ్యండి, వెయ్యకపోతే వచ్చే జన్మలో మీది ఇదే స్థితి అన్నాడు. అది విన్నవాళ్ళంతా హడిలిపోయి వాళ్ళకి తోచింది తృణమో పణమో వేసి ఒరే శపించకరా బాబుని వెళ్ళిపోతున్నారు. ఎంతలో అటుగా ఒక కుక్క వచ్చింది. ఆ కుక్కను చూడగానే వీడికి ఒళ్ళు మండిపోయింది. ఎందుకని, వీడికి ఎదురుగుండా పరిచినటువంటి ఆ గోని సంచిలో బస్తాలో రూపాయి బిళ్ళలు పావలా బిళ్ళలు ఇలాంటి చిల్లరతో పాటుగా కొంతమంది తిరుబండారాలు కూడా వేశారు, కొందరు లడ్డూలు వేశారు, కొందరు నువ్వులతో తయారు చేసిన ఉండలు వేశారు, మరి కొంతమంది ఫలాలు వేశారు, ఇలా రకరకాల పదార్థాలు. ఈ డబ్బులన్నీ పోగేసుకుని ఇవన్నీ తిందాం, తన తల్లిదండ్రులకు కూడా పెడదామని వాడు అనుకుంటుంటే కుక్క అక్కడికి వచ్చి ఆశగా అని నాలుగేలా బయటకెట్టి చూడటం మొదలెట్టింది. వీడికి ఒళ్ళు మండిపోయింది. చే దిక్కుమాలిన కుక్క, నేనే అడుక్కునేవాడి అంటే నా దగ్గరకు వచ్చి నా ఆహారం కేసు వస్తావా, పోతావా పోవా అన్నాడు. అయినా అది కదల్లా, కుక్క కదా అది, అంత తేలిక కదులుతుందా, కుక్క బుద్ధి అంత తేలిక పొమ్మంటే పోదాం. అందుకని ఇలాగే నాలుగు పెట్టి బయటికి ఇంత పొడుగు పెట్టి అందులో నుంచి లాలాజలం కార్చడం మొదలెట్టింది. పొమ్మంటే పోదని ఆ నువ్వులుండల్లో గట్టి నువ్వులు ఉండదు, కొంతమంది నువ్వులుండ కూడా తల గట్టిగా చేస్తారులేండి, ఆ నువ్వులుండతోటి కుంకుడుకాయలు కొట్టుకోవచ్చు, ఎవరిని ఎత్తి మీదని కొడితే వాడు తలకాయ పగిలిపోతుంది. అలాంటి పదార్థాలు కూడా అప్పుడప్పుడు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. దంతములు పటక్కమని ఊడిపోవాలంటే ఆ ఉండలు తినాలన్నమాట. ఇలాంటి ఉండ ఎవరో వేసినట్టున్నారు వాడు అదృష్టం. ఆ ఉండ తీసే ఒక్కసారి పటక్కన కొట్టాడు ఆ కుక్కని. ఆ దెబ్బ కుక్క చచ్చిపోయింది, దాని ఆయువు పొట్టుకు తగిలి చచ్చిపోయింది. ఇంతలో ఈ చండాలుడి తల్లిదండ్రులు వచ్చారు. ఓరి దౌర్భాగ్యుడా, అసలే ఏ జన్మ పాపమో కాళ్ళు లేవు, మళ్ళీ ఈ జన్మలో కుక్కను చంపి పాపం పొందావు కదరా, ఒరే ఎంత పని చేసావురా, కుక్కను చంపిన పాపం మహాపాపం, అందులో శివరాత్రి పర్వదిన అనరా బాబో అని తిట్టారు. నా అన్న కొట్టాలని కొట్టలేదు, కోపం వచ్చేసింది, ఈ నువ్వులుండ తినేస్తుందేమో అని అనుకున్నాను, ఉండతో కొడితే ఒక్క దెబ్బకి చచ్చిపోతుంది అనుకోలేదు, ఉండ దెబ్బ ఉండేలు దెబ్బ అనుకోలేదు అన్నాడు వాడు. సరే ఏదో ఒకటి జరిగింది, అలాగే కొడుకు అంటే వాళ్ళకి ఇష్టం పాపం, ఏదో అడుక్కుని బతుకుతున్నాడు, ఇప్పుడు ఈ కుక్కను చంపాడు, ఈ పాపం ఎలాగా. అందుకని వెంటనే రెండు ఇక్కడ కూర్చో కదలకు అని అటుగా పెడుతున్న ఒక మంచి వేద పండితుడిని పిలిచి, పండితుడా మా అబ్బాయి కుక్కని శివరాత్రి పర్వదినం పూట చంపేశాడు, హత్య చేశాడు, సునక హత్యా పాపం పోవాలంటే ఏం చేయాలని అడిగితే ఇక్కడికి దగ్గరలోనే అవిముక్తేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరలింగం ఉన్నది, గంగానదీ తీరంలో భాగీరథీ తీరంలో శివుడు అవిముక్తేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. ముక్తము లేక విముక్తము అంటే విడువబడినది, అవిముక్తము అంటే విడువబడనిది. శివుడు ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన మహాప్రభావం కలిగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీ పిల్లవాడి చేత అభిషేకం చేయించండి, జలాభిషేకం అంటే ఆయనకి చాలా ఇష్టం, శివుడు అన్నిటికంటే నీరంటే ఎక్కువ ఇష్టపడతాడు, మీరు ఎన్ని పాలు పోసినా ఎన్ని ఫలాలు సమర్పించినా ఎంత తేనె పోసినా ఇవన్నీ ఒక ఎత్తు, అవన్నీ వేయకూడదు కదా, అవన్నీ కూడా ఆయనకి ఇష్టమే. ఆఖరణ మాత్రం నీళ్లు పోయకపోతే అభిషేకం అభిషేకం కాదు. జలధారా ప్రియ శివ, ఈ పద్మపురాణంలో ఒక గొప్ప శ్లోకం ఉందండి, అద్భుతమైన శ్లోకం. శివుడు అంటే జలధారా ప్రియ శివ, శివుడు జలధారా ప్రియుడు, అలా నీళ్లు పోస్తూ ఉంటే ఎన్ని నీళ్లు పోసినా సంతోషం ఆయనకి. ఆయనకి చలి లేదు, పులి లేదు, అసలు నెత్తి మీద ఎప్పుడు గంగ ఉంటుంది కదా, ఇంకా ఆయనకి రొంప ఏమిటి, మనకంటే రొంప కానీ. ఆ మహానుభావుడు నిరంతర జలధారా ప్రియుడు. అందుకే నేను ఒకసారి ఆయన మీద పద్యం రాస్తూ, జలధారా ప్రియుడీవటంచు బహుధా సంస్తూయమానంబుగా పలికెన్ పద్మపురాణమీశ. నువ్వు జలధారా ప్రియుడు అని పద్మపురాణం పలికిందయ్యా ఈశ్వర. జలకుంభ స్రోతసుల్ గూర్చి నీ తలనోలార్చుట అంత తేలికటే, సద్భక్తి ప్రమోదాశ్రుధారల నిన్నభిషిక్తు చేసెదను శర్వ నీలకంఠేశ్వర. నేను నా చిన్నప్పుడు 1987లో నీలకంఠేశ్వర శతకంలో శతకం రాశాను. అంటే చివరన్నిటికీ నీలకంఠేశ్వర అనే ఒకటి వస్తుంది. ఆ శతకంలో నువ్వు జలధారా ప్రియుడివి అని పద్మపురాణం చెబుతోంది ఈశ్వర. రోజు కుండలకు కుండలు పట్టుకొచ్చి నీ శివలింగం మీద అభిషేకం చేసి నిన్ను మెప్పించడం అంత తేలిక, ఎన్ని కుండలు పోయగలుగుతాం, నా దగ్గర అన్ని కుండలు లేవు, అన్ని నీళ్లు లేవు, ఒకటే ఒకటి చేస్తాను. ఆనందం వల్ల కన్నీళ్ళు వస్తాయి, దానికి ఏమని పేరు, ఆనంద అశ్రువులు. నాకు నీ మీద భక్తి ఎక్కువ. సద్భక్తి ప్రమోదాశ్రుధారల నిన్నభిషిక్తు చేసేదను శర్వ, నాకు భక్తి వల్ల కలిగిన ఆనందం వల్ల కళ్ళ వెంబడి వచ్చే నీళ్లతో నీకు అభిషేకం చేస్తాను, ఇదే నిత్యాభిషేకం అనుకోని. కానీ ఇందులోనే తెలియకుండా గొప్ప రహస్యం ఉంది. శివుడి లింగాన్ని తడపాలి అంటే ఎన్ని నీళ్లు కావాలి, నీకు ఎంత భక్తి ఉన్నా కళ్ళ వెంబడి మహా అయితే 4-5 నీటి బిందువులు కంటే ఎక్కువ రావు, మరీ బొత్తిగా ఏడవలేం కదా ఎంత భక్తి వచ్చినా. ఎంత ఏడవకపోతే కడవలకు నీరు వస్తుంది, ఎన్ని కుంభాల నీరు రాకపోతే శివలింగం ఆపాదమస్తకం తొడుస్తుంది. పైగా ఆ శివలింగం ఏమైనా చిన్న చితక శివలింగమా, ఆపాతాళన భస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై. ఎక్కడో పాతాళం నుంచి మొదలై ఆకాశంలో పైభాగం వరకు మొత్తం దిక్కులంతా వ్యాపించి ఉన్న మహాలింగం అన్నమాట అది. అందుకనే ఆ పాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండం సమస్త లోకాలలో ఆ విస్ఫురత్ ప్రకాశిస్తున్నది. అటువంటి లింగాన్ని అభిషేకం చేయాలంటే నీకు ఎన్ని కన్నీళ్లు రావాలి, అన్ని కన్నీళ్లు రావాలంటే ఎంత భక్తి ఉండాలి, ఎంత భక్తి ఉంటే నీ శరీరంలో ఎంత దివ్యశక్తి ఉంటే ఆయన అభిషేకం చేయడానికి గంగాధారని మించిన ధార రావాలి అంటే తెలియకుండానే నేను అంత భక్తుడు అయిపోయాను సుమా అని చెప్పడం అయిపోయిందనమాట. కాబట్టి మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆయనకి ఆయన నెత్తి మీదే గంగ ఉన్నవాడికి ఏం పోస్తాం, ఆయన దగ్గరే సమస్తం ఉంటే ఆయనకి ఏమిస్తాం. యథాశక్తి ఈయన నీళ్లు తల్లి అభిషేకం చేసి సంతోషపెట్టాలి. నీళ్ళు అంటే ఆయనకి అంత ఇష్టం అన్నమాట. అందుకే రాజశేఖర చరిత్రలో మాధయ్య గారి మల్లన సులభంగా చెప్పాడు, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్లసురశాఖి వానింటి మొల్ల చెట్టు. నీలకంఠుడి మీద ఇన్ని నీళ్లు జల్లు, అదే అభిషేకం అనుకుంటాట ఆయన. మనం ఏదో శ్రద్ధతో కొండతో పోయలేకపోయినా ఇన్ని నీళ్లు తల్లితే ఒరే అలా విడుతూ విడుతూ ఇన్ని నీళ్లు తెల్లేవా, అదే నా పాలిటి గంగాభిషేకం అని సంతోషపెట్టి ఏం చేశాడు, మన ఇంట్లో కామధేనువుని కట్టేస్తాడు. కామధేనువు అంటే ఏం చేస్తుంది, దాని దగ్గరికి వెళ్ళగానే ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది, పాల రూపంలో అన్ని కోరికలు తీరుస్తుంది. అంటే శివుడి నెత్తి మీద ఇన్ని నీళ్లు తల్లితే నీ కోరిన కోరికలన్నీ కామధేనువు తీర్చినట్టు తీరుస్తాడు. ఇంకా ఆయన మీదకి పత్రి ఇలా భక్తితో వేయక్కర్లేదట, అలా విసిరేస్తే చాలట ఆయన మీదకి. పత్తి రిసుమంతా వాడు పారవయచ్చు. దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేక విసిరి పారేస్తారు. పెళ్ళిళ్ళలో చూసారా, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని అక్షతలతో ఢామని కొట్టేడు ఇక్కడి నుంచి వాడు. ఇంకా వాడు బరైపోయినట్టే అక్షతలుగా, క్షతాలు అవి అలా బాధి పారేసినట్టుగా ఎవడో విసిరాడు. అయ్యో దూరం నుంచి విసిరితో ఒట్రా, ఇది ధర్మమా శాస్త్రమా, నీ అంతం చూస్తాను అనడు ఆయన. పాపం వాడికి దగ్గరికి రావడానికి అవకాశం లేకపోయిందిరే పిచ్చి మీనుగా, పర్వాలేదులే నాయన, ఇదే నా పాలిటి పూజ, బిల్వపత్రాలతో పూజించినట్టు భావిస్తాను, ఏకబిల్వం శివార్పణం అని నీవు అన్నట్టే అని ఏం చేశాడు. ఆ మాత్రానికి సంతోషపడి వాడి దొడ్డిలో కల్పవృక్షాన్ని నాటాట. కల్పవృక్షం ఏ కోరిన కోరికైనా టక్కని తీరుస్తుంది అనగా అలా పత్తిరి విసిరిన వాడిని కూడా అనుగ్రహించి కోరిన కోరికలు తీరుస్తాడు. అంత అమాయకుడు ఆయన. అందుకే ఆయన్ని మనం అంత లోకు చేసేసాం. ఆయన నెత్తి మీద ఎక్కి ఆడుతున్నాం, ఆయన కొంపలు కూలుస్తున్నారు ఆలయాలు, అవునా? ఎన్ని గుళ్ళు పడగొట్టారు, ఎన్ని చోట్ల నందీశ్వరుని విరగొట్టారు, ఆయన హుమ్మని హుంకరించి కొమ్ములతో ఓటు పొడిస్తే ఈ తురకాడు ఒక్కడ బతుకుతాడా? అయినా సరే వాళ్ళు రెచ్చిపోయా పడగొట్టినా పోన్లేరా మీరు నా సంతానం అంటాడు ఆయన. ఎంత కరుణాస్వరూపుడు, ఎంత దయాస్వరూపుడు ఆయన. అటువంటి మహానుభావుణ్ణి మీ అబ్బాయి చేత అభిషేకం చేయించండి, వాడు తరిస్తాడు, వాడి పాపాలు పోతాయి, శివుడికి జలం అంటే అంత ఇష్టం అని ఒక వేద పండితుడు చెప్పగానే పోన్లే మా అబ్బాయి చేసిన పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం అనుకుని సంతోషపడిపోయి వాడిని చెరోరెక్క పుచ్చుకుని ఈ డబ్బులు మూటగట్టి మళ్ళీ ఆహార పదార్థాలు పుచ్చుకుని ఈ తల్లిదండ్రులు అవిముక్తేశ్వరలింగం దగ్గరికి తీసుకెళ్లారు, గంగానదీ తీరంలో ఉన్న అవిముక్తేశ్వరలింగం దగ్గరికి. అవిముక్తేశ్వరుడు అచ్చం సురాభాండేశ్వరుడిలాగే ఉంటాడు. ఈసారి చూస్తే కాశీలో కనపడతాడు. గంగానదీ తీరంలో కొంచెం పెద్ద లింగం అది. బ్రహ్మేశ్వరలింగం ఒకటి, ధర్మరాజేశ్వరలింగం ఒకటి, ఇలాంటివి కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి. విశాలాక్షి ఆలయానికి వెళ్ళే చోట ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం ఒకటి ఉన్నది. ఆ ధర్మరాజేశ్వరలింగం కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది, కాకపోతే పైన కొంచెం నొక్కులు నొక్కులు ఉంటాయి అంతే. ఆ దివ్యలింగం దగ్గరికి వెళ్ళగానే ఈ కుర్రాడు ఏమో కుక్కను చంపితే చంపాను నేను, మాత్రం నాకు నీళ్లు పొయ్యాలని లేదన్నాడు. బండరాతి మీద ఏదో ఎవడో సరదాగా గుండ్రంగా చెక్కాడు అనుకుందాం, అది బండరాయటవాడి దృష్టిలో అది గుండ్రంగా ఎవడో చెక్కాడు. అలా చెక్కబడిన దానికి లింగమని పేరెట్టి ఆ లింగంలో శివుడున్నాడని దాని మీద నీళ్లు పొయ్యమని, నీళ్లు పోస్తే పాపాలు పోతాయని వాడు ఎవడో అంటే అది ఎలా నమ్ముతాం? అసలు పాపాల వల్లే నాకు కుంటి జన్మ వచ్చిందని నమ్మకం ఏమిటి? కుక్కను చంపితే పాపం ఏమిటి? దానికి నిజంగా దేవుడు అంటూ ఉంటే అలా రాసిపెట్టాడేమో చావు అన్నట్టు వీడు. ఒరే ఇప్పటికే చేసిన పాపం చాలు, నీళ్లు పొయ్యి అన్నారు వాళ్ళు, నేను పొయ్యినన్నాడు. దాంతో వాళ్ళ అమ్మకు ఒళ్ళు మండి చేతికి గిన్నిచ్చి పోస్తావా లేదా అంది. నేను పొయ్యినన్నాడు, పట్మన చేతి మీద దెబ్బ కొట్టింది. కొట్టగానే ఈ చేతిలో ఉన్న గిన్నె కాస్త ఎగిరొచ్చి ఆ శివలింగం మీద పడింది, ఆ కొండ పగిలింది, అందులో ఉన్న నీళ్లు శివుడి మీద పడ్డాయి. ఆ తర్వాత వీడు తల్లి కొట్టిన దెబ్బకి ఏడుస్తూ నన్ను అందుకే కొడతారా, వికలాంగుడు కొడతారా అన్నాడు. మళ్ళీ ఆవిడ జాలేసి ఇంటికి తీసుకుపోయింది. క్రమంగా వార్ధక్యంలో వాడికి రకరకాల భయంకరమైన రోగాలు వచ్చాయి. ఆ రోగాలతో తీసుకుని తీసుకుని చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినటువంటి ఆ చండాలుడే ఇప్పుడు నీ భారీగా పుట్టాడు. శివరాత్రి నాడు కుక్కను చంపాడు. అన్ని అంత పూర్వజన్మల్లో మహాపాపాలు చేశాడు. చెప్పానుగా పూర్వకాలంలో వేదాలని వాటిని ధిక్కరించాడు. ఆ పాపం వల్ల ఓసరు వెళ్ళయ్యాడు. తండ్రి శాపం వల్ల ఓసరు వెళ్ళయిన విషయం మర్చిపోకూడదు. చచ్చి చచ్చి చండాలుడై పుట్టాడు. పోని చండాలుడిగా ఉన్నప్పుడన్నా పుణ్యం చేశాడా? అప్పుడు మళ్ళీ కుక్కను చంపాడు. తల్లి అభిషేకం చేయమంటే వినలేదు. అయినా ఈ బ్రాహ్మణ జన్మ వచ్చి నీకు భార్య ఎలా అయ్యిందో తెలుసా? ఆ చండాల రూపంలో ఉన్న వ్యక్తి పొరపాటుననైనా శివరాత్రి నాడు శివలింగం మీద వాడి చేతిలోంచి నీళ్లు పడ్డం వల్ల, ఆ పుణ్యం వల్లేమో నీకు భార్య అయ్యాడు, పాపం వల్ల రోగం వచ్చింది. కష్టంలో సుఖం అంటారు.